మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. ప్రత్యేకంగా ఈ సమయంలో కొద్ది సమయము నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుంటుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని సరిచేయమని, మా ద్వారా ఘనత మహిమా ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రస్తుతానికి మనం అపొస్తలుల పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రికను మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. పౌలు రాసినటువంటి ఈ మొదటి పత్రికలో 3 అధ్యాయాల్ని మనం ముగించుకున్నాము. ఈరోజు 4వ అధ్యాయంలోనికి మనం ప్రవేశిద్దాం. 4వ అధ్యాయాన్ని మీరు తీసుంచుకోండి. 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు చదువుతున్నాను. దయచేసి జాగ్రత్తగా గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. ఈ లాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మను భావింపవలెను. మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడయుట ఆవశ్యము. మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకొనను, నా యందు నాకు ఏ దోషమును కానరాదు. అయినను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే. కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందరి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరుచునప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన లేఖన భాగంలో నుంచి అనేకమైన విషయాలు మనం నేర్చుకోవడానికి ఉదయకాల సమయంలో ప్రయత్నం చేద్దాం. చూడండి, మొదటి వచనాన్ని చూసినట్లయితే, ఇలాగూ క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మను భావింపవలెను. ప్రతి మనుష్యుడు అంటే సంఘములో ఉన్నటువంటి ప్రతి మనుష్యుడు. మమ్మును అంటే ఎవరైతే నాయకులుగా ఉన్నారో. ప్రస్తుతానికి అక్కడ పౌలు అపొల్లో కేఫాను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అక్కడున్నటువంటి సంఘం ఏం చేసింది, వీళ్ళను విభజించి ఎవరికి వాళ్ళు పౌలు మా నాయకుడు అంటే, కేఫా మా నాయకుడు అంటే, అపొల్లో మా నాయకుడు అంటే, సో వీళ్ళు ఇలా అనుకోవడం వలన సంఘంలో విభజనలు వచ్చాయి. విభజించేవాడు అపవాది. మేము వాక్యాన్ని అనుసరిస్తున్నాం, క్రీస్తును అనుసరిస్తున్నాం అని చెప్పుకుంటూ సంఘంలో ఎవరైతే నాయకులుగా ఉన్నారో వాళ్లను తమకు యజమానులుగా కల్పించుకొని వీరందరూ కూడా ఒకరితో ఒకరు విభేదాలు కలిగి విభజించబడ్డారు. కాబట్టి వారిని సరిచేయడానికి పౌలు చాలా ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అందుకోసం ఇక్కడ స్టార్టింగే ఏమన్నాడంటే, వీఆర్ సర్వెంట్స్ అన్నాడు. మేము సేవకులం. మీరు మమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు? మమ్మల్ని మాస్టర్స్ లాగా ట్రీట్ చేస్తున్నారు. వీఆర్ సంథింగ్ గ్రేట్ అన్నట్లుగా మీరు ట్రీట్ చేస్తా ఉన్నారు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే, వీఆర్ సర్వెంట్స్, మేము పనోళ్ళం అని అన్నాడు. మేము పని మనుషులం అని అన్నాడు. అయితే మేము పని మనుషులమే, కానీ ఎవరికి పని మనుషులం అంటే క్రీస్తుకు. క్రీస్తు సేవకులమనియు సర్వెంట్స్ ఆఫ్ క్రైస్ట్. సో మాలో ఏం లేదు, మేము కేవలము పనోళ్ళం మాత్రమే. పని అప్పగించాడు, పని చేస్తా ఉన్నాం, దానికి ఆయన మాకు జీతం ఇస్తాడు. ఈ లోక సంబంధమైనటువంటి యజమానుడి ఎవరు కూడా ఉచితంగా పని చేయించుకోడు. కాకపోతే కొద్దిమంది ఎక్కువ ఇస్తారు, కొంతమంది తక్కువ ఇస్తారు, కొంతమంది న్యాయంగా ఇస్తారు, కొంతమంది అన్యాయంగా ఇస్తారు కదండి. ఒకవేళ వాడు పని చేయించుకొని కూడా డబ్బులు ఇవ్వకపోతే వాడిని ఏమంటాం, వాడిని నీ అంతా అని అంటాం. సో ఈ 3 రకాలైనటువంటి మనుషులు, యజమానులు ఈ లోకంలో ఉంటారు. కానీ దేవుడు అలా కాదు. ఆయన ఏ పని ఎవరికి అప్పగించి చేయించుకున్నా దానికి తగిన జీతాన్ని ఆయన ఖచ్చితంగా వారికి ఇస్తాడు. ఈరోజు నేను ఇక్కడ పనిచేస్తున్నా, నాకు తగిన జీతాన్ని ఆయన నాకు ఇస్తాడు. సో జీతం ఏంటి అనే విషయాన్ని పక్కన పెడితే, ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే వీఆర్ సర్వెంట్స్, మేము సేవకులము, మేము యజమానులము కాదు. కాబట్టి మీరు మమ్మల్ని ఎలా భావించాలి అంటే, సంఘంతో చెప్తున్నాడు, మీరు మమ్మల్ని ఎలా భావించాలి అంటే, ఒకటి సేవకులము సర్వెంట్స్, రెండోది స్టీవర్డ్స్ గృహ నిర్వాహకులము. దేని విషయంలో? దేవుని మర్మము విషయంలో గృహ నిర్వాహకులమని ప్రతి వాడు అంటే సంఘమంతా కూడా మమ్మల్ని భావించాలి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మర్మ విషయంలో అంటే ఏం లేదు. ఒకసారి మనము రెండో అధ్యాయం చూద్దాం. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 2:7 చదువుతున్నాను. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగైయుండెను జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. సో వాట్ ఈస్ దట్ సాల్వేషన్? ఆదాము పాపం చేసినప్పుడే, ఆదాము పాపము చేసినప్పుడే, యాక్చువల్గా అంతకు ముందే దేవుని ప్రణాళిక రచించబడినది అయితే, ఆదాము పాపము చేసినప్పుడే అప్పుడే దేవుడు అక్కడ బయలుపరిచాడు. సర్పముతో మాట్లాడుతున్నప్పుడు, ఇదిగో మనుషులు నిన్ను తొక్కుతారు, నువ్వు అన్ని కాటు వేస్తావు అని చెప్పి, మనుషులు నిన్ను తొక్కుతారు అంటే మనుష్య కుమారుడు వచ్చి సర్పమును తొక్కుతాడు అని చెప్పి ఆ రక్షణ కార్యాన్ని ఆయన ఆదిలోనే చెప్పాడు. కానీ అది మర్మమైనట్టుగా ఉన్నది, అయితే సమయం వచ్చినప్పుడు ఆ మర్మమును ఆయన బయలుపరిచాడు క్రీస్తు ద్వారా. బయలుపరచబడినటువంటి ఆ మర్మాన్ని ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా పరిపూర్ణంగా తెలియపరచడానికి ఆయన కొంతమంది సేవకుల్ని ఎన్నుకున్నాడు, కొంతమందిని ఆయన తన గృహము అంటే తన సంఘము, ఆ సంఘములో నిర్వహించేటువంటి బాధ్యతను అప్పగించి, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్, ఆ మర్మములన్నింటినీ కూడా వీళ్ళకు బయలుపరచండి అని పని అప్పగించాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇద్దరు కూడా నేర్చుకోవాల్సిన విషయం, ఒకటి సేవకులు, గృహ నిర్వాహకులు. వీళ్ళెప్పుడు కూడా తమ్మును తాము హెచ్చించుకోవడానికి వీలు లేదు. వీఆర్ సంథింగ్ గ్రేట్ అని, వీఆర్ సంథింగ్ గ్రేట్. ఒకవేళ 9 కృపావరములు, కొంతమంది చెప్తుంటారు కదా 9 కృపావరములు కలిగినటువంటి దైవజనులు అని, ఈవెన్ ఒకవేళ నీకు 9 కృపావరాలు ఉన్నప్పటికీ కూడా యువర్ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్, నువ్వు పనివాడవు మాత్రమే. సో ఇప్పుడు నేను ఒక యజమానుణ్ణి, నా దగ్గర ఒక పనివాడు ఉన్నాడు, నా దగ్గర ఒక పొలం ఉంది. నేనేం చెప్పానంటే, అరే వెళ్ళి ఆ గిడ్డంతటిని దున్నేరా అని అన్నాను. నేను అలా చెప్తే సరిపోతుందా? వానికి నేనేమి ఇవ్వాలి? పనిముట్లు ఇవ్వాలి. పనిముట్లు ఇవ్వకుండా నువ్వు దున్నేరా అంటే కుదురుతుందా? కుదరదు. ఉదయం నుంచి సాయంత్రం దాకున్నా కూడా అలాగే నించుంటాడు. ఏమిరా ఎందుకలా నించున్నావు అంటే, సార్ పనిముట్లు లేకుండా నేను ఎలా చెక్కాలి సార్ ఈ గిడ్డంతా అని అంటాడు. కాబట్టి నేను పని చెప్పడం ముఖ్యం మాత్రమే ముఖ్యం కాదు, ఆ పనికి అవసరమైనటువంటి పనిముట్లు కూడా నేను ఇవ్వాలి. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, సేవకులకు ప్రభువు సంఘ పరిచర్యను అప్పగించడం మాత్రమే కాదు, మరి ఆ సంఘ పరిచర్య అభివృద్ధి కొరకు, ఆ సంఘ పరిచర్య మేలు కొరకు, క్షేమం కొరకు ఆయన కొన్ని పనిముట్లను సేవకులకు ఇచ్చాడు. ఏంటవి? అవే కృపావరాలు. సో కృపావరాలు ఇచ్చాడు అంటే, కృపావరాలను పొందుకొని ఉన్నావంటే యువర్ సంథింగ్ గ్రేట్ అనే ఉద్దేశం కాదు. అక్కడ సంఘక్షేమాభివృద్ధి కొరకు పనిచేయమని చెప్పి నీకు పని అప్పగించి ఓ పనిముట్టు అప్పగించాడు. అందుకోసమే కృపావరాల యొక్క ఉద్దేశం కూడా ఏంటి? సంఘక్షేమాభివృద్ధి కొరకు. బట్ ఈరోజు ప్రజలు, సేవకులు ఏం చేస్తున్నారు? వాటిని తమ స్వంత ప్రయోజనం కొరకు ఉపయోగించుకుంటున్నారు. వారి పేరు ప్రతిష్టల కొరకు, వాళ్ళ గొప్పల కొరకు వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. వీళ్ళే ఏదో ప్రార్థన చేస్తే ఏదో జరిగిపోయినట్టు, వీళ్ళు ప్రవచనం చెప్తేనే అక్కడ జరిగినట్టు కదండి. క్రీస్తునందు ప్రేమ దేవుడారా, వాస్తవానికి ప్రవచనం అంటే ఏంటో తెలుసా? ప్రవచనం అంటే నేను చెప్పాను కాబట్టి జరిగేది కాదు, జరగబోయేది చెప్పడం ప్రవచనం. ఓకేనా? ఇప్పుడు అంటే ప్రజలు ఇట్లా ఉపయోగి ప్రస్తుతానికి ఉపయోగించుకుంటున్నారు కాబట్టి మీకు అర్థమవడానికి ఇలా చెప్తున్నాను, కానీ ప్రవచనం అంటే ఇది కాదు. నీకు పలానా అబ్బాయితో నీకు వివాహం జరగబోతుంది, సో ఇప్పుడు నేను చెప్పాను నీకు అలా జరిగింది, చూసావా నేను ఖచ్చితంగా చెప్పాను, చూసావా నేను చెప్పబట్టి ఇలా జరిగింది, ఇది తప్పు. ఎందుకని నేను చెప్పబట్టి అది జరగల, ప్రవచనం అంటే అది కాదు. నేను చెప్పాను కాబట్టి జరిగేది ప్రవచనం కాదు, జరగబోయేదాన్ని దేవుడు బయలుపరిస్తే చెప్పడం అనేటువంటిది అది ప్రవచనం. అయితే ఈరోజు వివాహం గురించి లేకపోతే ఇల్లు గురించి, నువ్వు ఇల్లు కొనుక్కుంటావు, నువ్వు ఆ పొలం కొనుక్కుంటావు, ఇది కొనుక్కుంటావు, నువ్వు ఆ కారు కొనుక్కుంటావు అని చెప్పేటువంటి ఈ ప్రవచనాలన్నీ కూడా సంఘక్షేమ అభివృద్ధి కొరకు ఉపయోగపడేటువంటి ప్రవచనాలు కాదు. ప్రవచన కృపావరం ఉంది, అయితే అది సంఘక్షేమాభివృద్ధి కొరకు ఉపయోగపడాలి కానీ నీ వ్యక్తిగత క్షేమాభివృద్ధి కొరకు కాదు. ఈరోజు ప్రజలు, ఈరోజు సేవకులు కృపావరాల్ని అలా దుర్వినియోగం చేసుకున్నటువంటిది బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, మేము ఎప్పుడూ కూడా సేవకులమే, విఆర్ సర్వెంట్స్. ఆయన పని అప్పగించాడు, దానికి తగ్గట్లు కొన్ని పనిముట్లు అప్పగించాడు. ఇప్పుడు నేను వాక్యం చెప్పగలుగుతున్నా, అది నాకు అప్పగించిన పనిముట్టు. ఎందుకు? ఇదిగో ఆ గెడిని దున్ను అనని, ఈ గెడినంతటిని చక్కగా సమకూర్చు అనని, ఈ గెడి చక్కగా పెరిగేటట్లు చెయ్యి అని చెప్పి ఆయన నాకు కొన్ని కృపావరాలు ఇచ్చాడు. సో కాబట్టి వాటిని బట్టి మేము ఎప్పుడు కూడా ఒప్పొంగడానికి వీలు లేదు. ఈ కృపావరాలు ఎందుకు ఇచ్చాడంటే ఆయన మర్మము, ఆయనను గురించి మీరు పరిపూర్ణంగా శ్రేష్టముగా మరి ఎక్కువగా అర్థం చేసుకోవడానికి, ఆయన మర్మములను గురించి మీరు అర్థం చేసుకోవడానికి. అంటే ఇక్కడ ఆయన కాన్సెప్ట్ ఎవరు? మీరు విశ్వాసులు. అంటే ఇప్పుడు నాకు ఈ కృపావరం ఇచ్చాడు అని అంటే అది నా కోసం కాదు కదండి. ఇప్పుడు ఒక చిలకపార నేను నా పనోడికి ఇచ్చాను, నేను పనోడికి ఇవ్వాల దాన్ని, దేనికోసం ఇచ్చాను? ఆ గెడ్డి కోసం ఇచ్చాను కదండి, దాని చక్కడం కొరకు ఇచ్చాను. సో అదే రీతిగా ఒక కృపావరం నాకు ఇవ్వబడిందంటే అది నా కోసం కాదు, సంఘం కోసం, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసం, సంఘం యొక్క ప్రయోజనం కోసం. సో ఇచ్చేవాడిలో గొప్పతనం ఉంది, అంతేకాని దాన్ని ఉపయోగించేటువంటి వాడిలో గొప్పతనం లేదు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే మా పనేంటి? మా పనేంటంటే రెండో వచనం ఉంటుంది, మరియు గృహ నిర్వాహకుల్లో ప్రతి వాడును నమ్మకమైన వాడైనట అవశ్యము. నమ్మకమైనటువంటి వాణిగా ఉండడము అవశ్యము. మా పనేంటి? రెండు. ఒకటి, ఆయన మాకు అప్పగించిన పని ప్రకారం ఆయన మర్మములను గూర్చినటువంటి సత్యాలను మీకు వివరముగా చెప్పడం, చెప్పిన తర్వాత మేము ముందు నమ్మకముగా ఉండడం. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నమ్మకమైనటువంటి వాడు. కాబట్టి ఆయన్ని వెంబడించేటువంటి వారు, ఆయన సేవకులు, ఆయన గృహ నిర్వాహకులు కూడా నమ్మకముగా ఉండాలి అని పౌలు సంఘమునకు పిలుపునిస్తున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ విషయం ఏంటంటే నేను మళ్ళా అదే ఉదాహరణలో నుంచే వెళ్తున్నాను. యజమాని చెప్పాడు, ఒక పనిమట్టిచ్చాడు, దాని అంతటినీ చెక్కమన్నాడు. ఆయనకు ఒక ఉద్దేశం ఉంటుంది. ఏంటో ఉద్దేశం? బహుశా ఆ గెడ్డంతటిని చెక్కి తీసుకురా కదండి, లేదా దాన్ని శుభ్రం చేయరా. అంతేకాని ఇప్పుడు ఆడ గెడ్డి చెక్కమన్నంత మాత్రాన్ని, పని అప్పగించిన మాత్రాన్ని ఆడికి వెళ్ళి ఆ గెడ్డంతా చెక్కేసి ఎక్కడ దాకైతే చెక్కేసామో, ఇది నాది, ఈ భూమి నాది, లేకపోతే ఈ గెడ్డి నాది అంటే కుదరదు. అది నాది కాదు, ఆయన పని అప్పగించాడు, నేను చేశాను. ఈరోజు సేవకులు వాళ్ళు కష్టపడి సంఘాన్ని స్థాపించిన తర్వాత ఆ నమ్మకత్వాన్ని విడిచిపెట్టి ఎవరు తమకు కృపావరాలు ఇస్తే, ఎవరు తమకు కృప చూపిస్తే అక్కడ మందిరాన్ని వాళ్ళు కట్టారో, ఆ సహవాసాన్ని కట్టారో, లేకపోతే ఆ ఆర్గనైజేషన్ ని కట్టారో అన్న సత్యాన్ని మర్చిపోయి కొన్ని రోజులైన తర్వాత ఏమంటారంటే, ఏ ఇది నాది, నేను ఎంత కష్టపడ్డానో తెలుసా, ఎంత ప్రయాణం చేశాను తెలుసా, ఎంత చెమటోడ్చాను తెలుసా, ఎన్ని రోజులు పస్తులున్నాను తెలుసా, ఎంత కష్టపడి నేను కట్టిన సామ్రాజ్యం పైకి చెప్పట్లేదు గాని లోన మాత్రం అలాగే ప్రవర్తిస్తున్నారు. అందుకోసం ఈరోజు ఏమైపోయింది, వారసత్వపు రాజకీయాల్లాగా పరిచర్య కూడా వారసత్వం అయిపోయింది, పరిచర్య కూడా వారసత్వం అయిపోయింది. తదనంతరము వారికి అప్పగించాలి అని నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూశాను. నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, బహుశా నాకంటే మీకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నేను కూడా ఒకసారి జెమ్స్ కు వెళ్ళడానికి ప్రభు కృప చూపించాడు. జెమ్స్ కి నేను వెళ్ళినప్పుడు, విజయవాడ సురేష్ అన్నతో వెళ్ళినప్పుడు, అక్కడ ఒక ఆయన కామన్ గా మామూలు బట్టలు వేసుకున్నాడు, అందరితో కలిసి ఆయన అక్కడ వర్క్ చేస్తా ఉన్నాడు. అప్పుడు అన్న నాకు చూపించి, అజయ్ ఈయన ఎవరో తెలుసా అన్నాడు. ఎవరన్నా అన్నా అంటే, ఈయన మన జవస్థిన్ గారి కుమారుడు. ఓ అంటే నెక్స్ట్ ఈయన వారసుడు? లేదు, జవస్థిన్ గారు వేరే వాళ్ళని బాధ్యతలను అప్పగించారు, వీళ్ళు కూడా కామన్ వర్కర్స్ ఇక్కడ అని అన్నాడు. నిజంగా షాక్ అయ్యాను, నేను షాక్ అయ్యాను. నిజంగా అలాంటి గొప్ప దైవజనులను ఈ రోజుల్లో మనం చూడడం అనేటువంటిది అది సంతోషకరమైనటువంటి విషయం. కాబట్టి క్రీస్తు నందు ప్రేమ దేవుడారా, జ్ఞాపకం చేసుకోండి, పని చేసేసిన తర్వాత అది నాది అంటే కుదరదు. నేను మనవడి మీద అన్నాను, ఇప్పుడు నేను అస్సాంకి వచ్చాను, ఇక్కడ ఎంత పరిచయం చేశాను, చేసిన తర్వాత రేపు ఇది నాది, అది ఇది నా ఆస్తి, నేను సంపాదించానంటే కుదరదు. ఈ రోజు కాకపోతే రేపు ఎప్పుడైనా సరే దీన్ని, ఈ ట్రైబల్స్ నేను వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. దీన్ని తదనంతరం నేను నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ తయారు చేసి వాళ్ళకి అప్పగించాలి, వాళ్ళు దీన్ని కొనసాగించాలి. మన దగ్గరకు వచ్చిన మిషనరీ అంతా చేసిన పని అదే కదా. వాళ్ళు ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు, డబ్బు ఖర్చు పెట్టి ఈరోజు అంత అదంతా మాదే అని చెప్పి అనుకుని కూర్చున్నారా? లేదు లేదు, దాన్ని తదనంతరం మన నాయకులకు అప్పగించి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈరోజు వాటిని ఈ స్థానికులు పందుకొక్కుల్లాగా అమ్ముకుంటున్నారు, కానీ అది బ్యాప్టిస్ట్ ఆస్తులు కానీ, లేకపోతే సిఏఆర్ ఆస్తులు కానీ, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక్క రోమన్ క్యాథలిక్ మాత్రమే ప్రస్తుతానికి వాళ్ళ ఆస్తులన్నింటినీ చక్కగా కాపాడుతున్నారు. ఎందుకంటే దే ఆల్ ఆర్ అండర్ వన్ లీడర్షిప్, దట్ ఈస్ పోప్. కానీ ఇప్పుడు మనోళ్ళు అలా లేరు, ఎవరికి వాళ్ళు విభజించబడిపోయారు కాబట్టి ఇష్టానుసారంగా వాళ్ళు అమ్ముకుంటూ కూర్చున్నారు. కానీ వాళ్ళు ఎవరు కూడా ఇది మాది అని అనుకోలేదు, ఇది మీకోసమే అన్నట్లుగా వాళ్ళు వర్క్ చేశారు. అయితే ఇక్కడ మన విషయం ఏంటంటే, మనము నమ్మకముగా ఉండడం అనేటువంటిది అత్యంత ప్రాముఖ్య విషయం. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఇక్కడ మాటలు వింటున్నటువంటి మనమందరం కూడా క్రీస్తు సేవకులమే. మనందరికీ కూడా పని అప్పగించబడింది. ప్రతి ఒక్కరూ సంఘ కాపరులుగా ఉండడానికి నియమించబడలేదేమో, కానీ ప్రతి ఒక్కరూ ఆయనకి సాక్షులుగా ఉండడానికి పిలువబడ్డారు. సో బీ మై విట్నెస్ అని ప్రభు చెప్తా ఉన్నాడు. ఆయనకి సాక్షులముగా ఉండడానికి నువ్వు నేను పిలువబడ్డాం. ఇంతకు సాక్షి అనే పదాన్ని మనం ఎక్కడ ఉపయోగిస్తాం, ఎప్పుడు ఉపయోగిస్తాం అంటే, మనం సహజంగా కోర్టులో ఈ పదాన్ని ఉపయోగిస్తాం. కోర్టులో ఈ పదాన్ని, ఒక వ్యక్తి నేరస్తుడిగా నిలవబడ్డాడు అనుకోండి, నీకు తెలుసు అనుకోండి ఆ వ్యక్తి ఆ నేరం చేయలేదని, అప్పుడు నువ్వు ఒక సాక్షిగా వెళ్లి అక్కడ నిలబడి, లేదు సార్ అతడు ఆ నేరం చేయలేదు, ఆ జరిగే సమయానికి అతడు నాతో ఉన్నాడు అని సాక్ష్యం చెప్తావు. ఒకవేళ నువ్వు చూసావా అనుకుందాం, అతడు నేరం చేసింది, అప్పుడు అక్కడ నిలబడి అవును సార్ ఇతడు ఆ నేరం చేయడం నేను చూశాను. సో ఈ వ్యక్తిని ఏమంటారంటే సాక్షి. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, బీ మై విట్నెస్, నాకు సాక్షులుగా ఉండండి అని ప్రభు ఎందుకు మనల్ని కోరుకున్నాడో తెలుసా? ఎందుకు అనంటే, ఇదిగో ఆ రోజు యేసు క్రీస్తుని శిలువ మీద వేయడం అనేటువంటిది, తర్వాత ఆయనను దించి ఆయనను సమాధి చేయడం అనేటువంటి దాన్ని, ఈ సంఘటనని అందరూ చూశారు. తర్వాత ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి పునరుద్ధానుడై ఆయన దాదాపు 500 మందికి ఒక్కసారిగా ఆయన కనిపడి దర్శనమిచ్చి ఆయన తండ్రి యొద్దకు ఆరోహణమై వెళ్తూ నేను మరలా తిరిగి వస్తాను అని చెప్పి అన్నాడు. సో ఇప్పుడు దాదాపు ఒక 5,000 చూశారు అనుకుందాం, ఉదాహరణకి ఆయన సిలువ వేసినప్పుడు. ఇప్పుడు ఆయన ఆరోహణమై వెళ్ళేటప్పుడు, సజీవుడిగా ఆరోహణమై వెళ్ళేటప్పుడు 500 చూశారు. ఇప్పుడు వాళ్ళకేం చెప్పాడంటే, గో అండ్ బీ మై విట్నెస్, అంటే వాళ్ళ మీరు వెళ్ళి చెప్పండి ఈ యేసుని మీరు చంపారు, కానీ యేసు మరణాన్ని జయించి తిరిగి లేచాడు, ఆయన సజీవుడు, హీఈస్ అలైవ్, హీఈస్ రిజరెక్టెడ్ వన్, ఆయన పునరుద్ధానుడయ్యాడు, ఆయన మరణాన్ని జయించాడు అని మీరు చూసిన సత్యాన్ని వెళ్ళి లోకానికి చెప్పండి అని పని అప్పగించాడు. అట్ ది సేమ్ టైం ఆయన ఏమన్నాడంటే, నేను మీకు ఏ ఏ విషయాలను బోధించానో నేర్పించానో వాటన్నిటినీ మీరు గైకొని ఇతరులకును వాటిని బోధించి వారు కూడా వాటన్నిటినీ గాయకొన్నట్లు వారికి నేర్పించండి అని పనప్పగించాడు. క్రీస్తునందు ప్రేమ దేవుడారా, అట్ ద సేమ్ టైం ఆయన చెప్పిన మాట, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఈ రీతిగా ఆయనను గురించినటువంటి ఆయన పునరుద్ధరణ అనేటువంటి సత్యము ఒకరి తర్వాత ఒకరికి ఒకరికి పాస్ ఆన్ అవుతా ఉంది. వాళ్ళు చూచి యేసు సజీవుడు అని సాక్ష్యం ఇచ్చారు. ఈ రోజు మనము చూడకనే యేసు సజీవుడని విశ్వాసము ద్వారా నమ్మి లేఖనాల ద్వారా పరిశోధించి తెలుసుకుని విశ్వాసము ద్వారా ఆయన సజీవుడని నమ్మి లోకానికి సాక్ష్యం చెప్పాలి, లోకానికి సాక్ష్యం చెప్పాలి. సో ఈ విషయంలో మనమందరం కూడా నమ్మకత్వం కలిగి ఉండాలి, నమ్మకంగా ఉండాలి. ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ 3.5 సంవత్సరాల పరిచయం చేసి ఎంతమంది నిలబెట్టి వెళ్ళాడండి? 11 మందిని. ఆ తర్వాత పునరుద్ధరణ సమయానికి ఎంతమంది నిలబడ్డారు? 120 మంది నిలబడ్డారు. వాళ్ళకి ఏమని చెప్పాడు? మొదట యెరూషలేములోను, ఆ తర్వాత యూదయ సమరయలోను, ఆ తర్వాత బూదిగంతములోకి వరకు వెళ్ళి నాకు సాక్షులయ్యుండి అని చెప్పి అన్నాడు. ఈ 120 మంది, దాంట్లో ఒకళ్ళు స్త్రీలు పిల్లలుంటే వాళ్ళని పక్కన పెట్టేస్తే, పురుషులు వాళ్ళకి తీసుకుంటే, ఈ 120 మంది ఆ రోజుల్లో విమానాలు లేని రోజుల్లో, ట్రైన్లు లేని రోజుల్లో, బస్సులు లేనటువంటి రోజుల్లో, సెల్ ఫోన్లు, సోషల్ మీడియా, టెక్నాలజీ లేనటువంటి ఆ రోజుల్లో, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంతగా అభివృద్ధి చెందినటువంటి ఆ రోజుల్లో ప్రపంచ నలుమూలలకు వెళ్లి ఆయనను గురించి సాక్ష్యం ఇవ్వడం సాధ్యమేనా? ఇజ్ ఇట్ పాసిబుల్? కాదు. అందుకోసం ఏం చెప్పి ఆయన ఏమన్నాడు? గో అండ్ మేక్ డిసైపుల్స్ అన్నాడు. వాళ్ళకు కూడా నేను ఏ విషయాలు నేర్పించానో నేర్పించండి అని అన్నాడు. వాళ్ళకు కూడా చెప్పండి, గో అండ్ మేక్ డిసైపుల్స్ అని అన్నాడు. ఆ రీతిగా ఇప్పుడు భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నెల్లూరు, కృష్ణా జిల్లానో, లేకపోతే వాటెవర్ ఇట్ గుంటూరు జిల్లానో ఉన్నటువంటి, అక్కడెక్కడో ఒక గ్రామంలో మారుమూల ఉన్నటువంటి నీ వరకు కూడా ఆయనను గురించినటువంటి వార్త వచ్చింది. ఇప్పుడు నువ్వు చూడకనే విశ్వాసం ద్వారా ఆయన్ని నమ్మావు, మంచిది. దెన్ వాట్ అబౌట్ నెక్స్ట్? ఇప్పుడు నువ్వు కూడా యూ షుడ్ బి హిస్ విట్నెస్. నువ్వు ఆయనకి సాక్షిగా ఉండాలి. క్రీస్తు పునరుద్ధరణని నువ్వు లోకానికి చాటి చెప్పాలి. క్రీస్తు సజీవుడని నీ జీవితంలో నువ్వు అనుభవిస్తే, నీ ప్రార్థనలకు నువ్వు జవాబులు పొందుకున్నావా? ఎన్నోసార్లు కృతజ్ఞతలు చెప్పావు, నిజంగా ప్రభువా నువ్వు ఉన్న దేవుడు నాయన, నేను అడిగిన వెంటనే నాకు జవాబిచ్చావు. యు హావ్ ఎక్స్పీరియన్స్. క్రీస్తు సజీవుడని మాట్లాడితే జవాబిచ్చే దేవుడని, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు వాక్యం ద్వారా మాట్లాడే దేవుడని నువ్వు ఎక్స్పీరియన్స్ చేసావు. మరి చేసినటువంటి నీవు వై యు ఆర్ నాట్ బీయింగ్ ఎ విట్నెస్ ఫర్ క్రైస్ట్? క్రీస్తుకు ఎందుకు నువ్వు సాక్షిగా ఉండడం లేదు? ఎందుకు క్రీస్తుని గురించి ఇతరులకు ప్రకటించడం లేదు? నువ్వు ఆ పని చేయడం లేదంటే నువ్వు నమ్మకముగా లేవు. యు ఆర్ ఆల్సో సర్వెంట్, నువ్వు కూడా సేవకుడివే, నీకు కూడా పని అప్పగించబడింది. నీకు అప్పగించిన పనిలో నువ్వు నమ్మకత్వం కలిగి ఉన్నావా? క్షమించండి, నేను ఈ ఉదాహరణ ఉపయోగిస్తున్నాను. ఒక స్త్రీకి వివాహం అయింది, 1 సంవత్సరం రోజులు, తీసేయండి, 2 సంవత్సరాలైంది, బిడ్డలు కలగలేదు. ఆ సహోదరి బాధపడుతుందా బాధపడదా? 3 సంవత్సరాలైంది, 4 సంవత్సరాలైంది, ఆ సహోదరి బాధ ఎలా ఉంటుంది చెప్పండి? ది కెనాట్ ఎక్స్ప్రెస్ దట్ వన్. ఆమె ఎంత లోన ఎంత వేదనకి గురిపోతుంటుందో. కొన్నిసార్లు ఒకవేళ భర్త ధైర్యం ఉండి పోనీలే దానికి మనం ఏం చేస్తాం, నేను నిన్నేమన్నా అంటే కదా, ఏమన్నా అంటే కదా, నేను నిన్నేమన్నప్పుడు ఎందుకు దిగులుపడాలి అని అన్నప్పటికీ కూడా. దానికి నాకు పెళ్ళైనటువంటి సమయంలో 1వ సంవత్సరం, 2వ సంవత్సరం అయింది, ఇంకా మాకు ఎలాంటి బిడ్డలు పుట్టలేదు, కన్సీవ్ లేదు మా వైఫ్ కి. తను చాలా బాధకు గురైపోతా ఉంది, చాలా డిప్రెషన్కి గురవుతా ఉంది. నేను చెప్పాను, సో నువ్వు ఎందుకు అంత దిగులు పడిపోతున్నావు? దేవుడు తన సమయాలు ఇస్తాడు,
నేను నిన్నేమన్నా అన్నానా? లేదు కదా అని అన్నాను. చూడు, నువ్వు నన్ను అనలేదు. మరి బయట వాళ్ళు నిన్న ఎవరైనా అన్నారో చెప్పు, నేను వాళ్ళు అడుగుతాను. వాళ్ళు నన్ను అనలేదు. మరి ఎందుకు దిగులు పడతావు? నీకు తెలియదు ప్రజలు చూసే చూపులు ఎలా ఉంటాయో. అది కేవలం నాకు మాత్రమే అర్థమవుతుంది అని అనింది. ఓ అలాగా. క్రీస్తు నందు ప్రమేణ దేవుని బిడ్డలారా, ఇన్కేస్ ఒకవేళ నీ భార్యకి ఇంకా పిల్లలు కలగకపోతే మనం విమర్శించే వాళ్ళంగా ఉండకూడదు, తిట్టే వాళ్ళంగా ఉండకూడదు. ధైర్యంగా సపోర్ట్ ఇచ్చి నిలబడే వాళ్ళంగా ఉండాలి. ఒకవేళ మీ అమ్మగారు, మీ నాన్నగారు, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా మాట్లాడినా ఎవరైనా అడిగినా కానీ నువ్వు ధైర్యంగా వాళ్ళకి సపోర్ట్ నిలబడగలగాలి. సో 2 సంవత్సరాలకే తనంత డీలా పడిపోయింది. నేను చాలాసార్లు కంఫర్ట్ చేయడానికి ప్రయత్నం చేశాను. ఐఎమ్ విత్ యూ, నేనున్నాను, నేను నేనేమని అంటే నువ్వు అనుకో, నేను నేనేమనలేదు కదా అనను కూడా. దాని గురించి నువ్వు దిగులు పడద్దు, దాని గురించి నువ్వు ఆలోచన చేయొద్దు. అంటే ఆలోచన చేయకుండా ఎలా ఉండాలి, నీకేం తెలుసు, అది నాకు మాత్రమే తెలుసు, నాకు మాత్రమే అర్థమవుతుంది. క్రీస్తు నందుకొని ఏం పెట్టారు. అయితే ఉదాహరణ నేను ఎందుకు ఉపయోగించాలనుకుంటున్నానంటే, ఇప్పుడు నువ్వు రక్షించబడి ఎన్ని సంవత్సరాలైంది, నువ్వు మారు మనసు పొంది ఎన్ని సంవత్సరాలైంది, 3 సంవత్సరాలా, 4 సంవత్సరాలా, 10 సంవత్సరాల నుంచి క్రైస్తవుడువా, 20 సంవత్సరాల నుంచి క్రైస్తవుడువా? అయితే క్రీస్తు కొరకు ఎంతమంది బిడ్డల్ని కన్నావు? ఒక్క ఆత్మను సంపాదించావా? సంపాదించకపోతే నువ్వు గొడ్రాలివే. క్షమించండి, పదాన్ని ఉపయోగిస్తున్నాను ఇక్కడ. ఈ కాంటెక్స్ట్ లో కొంచెం సివియారిటీ అర్థం కావాలన్న ఉద్దేశంతో నేను ఈ పదాన్ని ఉపయోగిస్తున్నాను. క్షమించండి సహోదరిలారా, క్రీస్తు నందు ప్రేమ దేవుడిలారా, నువ్వు రక్షించబడి 9 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా ఒక్క ఆత్మను కూడా నువ్వు క్రీస్తు కోసం కనకపోతే నువ్వు ఆత్మీయ గొడ్రాలివే. కనీసం ప్రభుని అడిగావా, ప్రభా నశించిపోతున్న ఆత్మల పట్ల నాకు ప్రసవ వేదన దయచేయి ప్రభా? నువ్వు ప్రభుని అడిగితే అప్పుడు ప్రభు నీకు నశించిపోతున్న ఆత్మల పట్ల, నీవు ఎవరితైతే స్నేహితులతో మాట్లాడుతున్నావో వాళ్ల పట్ల, నీ బంధువులు ఇంకా ఎవరైతే రక్షించబడలేదో వాళ్ల పట్ల, నీ కుటుంబ సభ్యులు, నీ బిడ్డలు కానీ, నీ కుమారుడు కానీ, లేకపోతే నీ కోడలు కానీ, లేకపోతే నీ భర్త గాని, ఇంకా ఎవరైతే రక్షించబడకపోతే వారి పట్ల నీకు ప్రసవ వేదన కలిగినప్పుడు ఏం చేస్తాం? అరుస్తాం, కేకలు పెడతాం. ఆ రీతిగా మనము ఏడ్చి మొర్ర పెట్టి వాళ్ళ కొరకు ప్రార్థన చేసినప్పుడు డెలివరీ సమయం వస్తుంది, ఆత్మను కనేటువంటి సమయం వస్తుంది. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, మనందరం సేవకులమైతే మరి ఈ విషయంలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? చైనా దేశానికి మిషనరీగా వెళ్ళినటువంటి హడ్సన్ టేలర్ అంటాడు, గ్రేట్ కమిషన్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్ టు బి చూస్డ్ బట్ ఇట్స్ అ కమాండ్మెంట్ టు ఒబే అని అంటాడు. ప్రభు ఇచ్చినటువంటి ఆ చివరి ఆజ్ఞ అంటే బీ మై విట్నెస్, నాకు సాక్షులుగా ఉండండి, సర్వలోకమునకు వెళ్ళండి, సువార్తను ప్రకటించండి అని చెప్పినటువంటి ఇది ఆప్షన్ కాదు. నువ్వు ఎన్నుకోవడానికి ఎన్నుకుందామా వద్దా, చెప్దామా వద్దా, ఇట్స్ నాట్ అన్ ఆప్షన్ టు బి చూస్డ్ బట్ ఇట్స్ అ కమాండ్మెంట్, అది ఆజ్ఞ. అంటే నువ్వు విధేయత చూపించాల్సిందే, ఆప్షన్ లేదు. వాస్తవానికి పాపం అంటే ఏంటి, మనం ఇచ్చే నిర్వచనం ఏంటి, అఫ్కోర్స్ బైబుల్ చెప్పే నిర్వచనం ఏంటి, ఆజ్ఞ అతిక్రమమే పాపము. మరి నాకు సాక్షులుగా ఉండండి అని ఇచ్చింది ఆజ్ఞ కదా. మరి ఈ ఆజ్ఞను అతిక్రమించినప్పుడు నువ్వు పాపం చేసినట్లే కదా. పాపము అంటే ఏ దొంగతనం చేయడమో, ఒకరిని పొడి చేయడమో, చెడ్డమాడటమో, అక్కడ వరకే మనం పరిమితం చేసుకొని ఓ అవి నేను చేయడం లేదులే అని సాటిస్ఫై అయిపోతున్నావు. కానీ పాపము ఆజ్ఞ అతిక్రమం అయితే ఆయన మనందరికీ ఇచ్చినటువంటి ఆజ్ఞ బీ మై విట్నెస్, నాకు సాక్షులుగా ఉండండి. మరి నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? ఎందుకు ఈ ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు? మనం ఏమనుకుంటున్నామంటే సువార్త ప్రకటించే పని సేవకునిది, సువార్తికుడిది, నాది కాదు. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అది ప్రతి ఒక్కరికి అప్పగించబడినటువంటి బాధ్యత. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరిని గో అండ్ మేక్ బిలీవర్స్ అనలేదు, బట్ గో అండ్ మేక్ డిసైపుల్స్ అన్నాడు, శిష్యులుగా చెయ్యండి అన్నాడు. శిష్యుడు ఎప్పుడు కూడా గురువు గారి యొక్క చెప్పినటువంటి ఆజ్ఞలను నిర్వర్తించడమే. వి ఆల్ ఆర్ హిస్ డిసైపుల్స్. సువార్త పనిలో మనమందరం కూడా పాలిభాగస్థులమై ఉండవలసింది. ఈ విషయంలో మరి నువ్వు నమ్మకంగా ఉన్నావా? ఒకవేళ నీకు సువార్త ప్రకటించే అవకాశం లేదు, మరపు నువ్వేం చేయొచ్చు? సువార్తను నీ జీవితము ద్వారా నువ్వు ప్రదర్శించవచ్చు. సువార్తను నీ జీవితము ద్వారా నువ్వు ప్రదర్శించవచ్చు. కనీసం ఆ విషయాలన్న నువ్వు నమ్మకంగా ఉన్నావా? నమ్మకత్వాన్ని కలిగి ఉన్నావా? ఉదాహరణకి మీ ఇంట్లో వాళ్ళే మీ బంధువర్గమే నిన్ను అనరాని మాటలు అంటున్నారు, నీ మీద లేనిపోని నిందలేస్తున్నారు, నీ దగ్గర సబ్జెక్ట్ ఉంది, నువ్వు మాట్లాడగలవు, నువ్వు గెలవగలవు, వాళ్ళని ఎదిరించగలవు, అయినప్పటికీ నువ్వు క్రీస్తును బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండాలన్న వాక్యము, ఆ వాక్యానికి లోబడి, ఆ వాక్యానికి భయపడి, ఎందుకు వారితో అసమాధానం అని నువ్వు నువ్వే తగ్గించుకొని ఒక స్టెప్ డౌన్ అయి నువ్వు మౌనంగా ఉన్నావు అనుకుందాం. మౌనంగా ఉన్నావు, వాళ్ళు 2 సార్లు అన్నారు, 3 సార్లు అన్నారు, 10 సార్లు అన్నారు, 20 సార్లు అన్నారు, 21వ సారి ఏం ఆలోచన వస్తుంది తెలుసా? మనం ఇన్ని మాట్లాడుతున్నా తను ఏ రోజు కూడా మనకి ఎదురు మాట్లాడలేదు, మనం ఇన్నంటున్నా తను మౌనంగానే ఉంది, తన మాటలతో కాదు తన ప్రవర్తన ద్వారా మనకు జవాబు చెప్పింది అని వాళ్ళు అర్థం చేసుకునే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు వాళ్ళు ప్రభువు దగ్గరికి వస్తే అది కేవలం నీ నడవడిక, నీ ప్రవర్తనను బట్టి వాళ్ళు వచ్చినట్లు అవుతుంది. పండిట్ ధర్మ ప్రకాష్ శర్మ అనేటువంటి ఒక ఆయన, ఐ థింక్ ఆ బుక్ పేరు కూడా ఏదో ఉంది, నేను నా మతం నా దేవుడు అనుకుంటాను, ఆ పిల్లా వెంకటరత్నం గారు రాసినటువంటి పుస్తకం అది, పండిట్ ధర్మ ప్రకాష్ శర్మ గారి సాక్ష్యము. వీలైతే దొరికితే ఆ పుస్తకాన్ని చదవండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ కేవలం పండిత ధర్మ ప్రకాష్ శర్మ పచ్చి తాగుబోతు ఒక రాజకీయ నాయకుడు, ఆ రోజుల్లోనే ఇందిరాగాంధీ వాళ్ళతో కలిసి రాజకీయాల్లో ఆయన ఉన్నటువంటి వాడు, తర్వాత ఐ థింక్ రాజస్థాన్ లో అనుకుంటాను, అప్పట్లో సినిమా హీరోగా ఉన్నటువంటి వాడు, బయట ప్రపంచానికి తెలిసింది ఆయన ఒక సినిమా హీరో, ఒక రాజకీయ నాయకుడు, ఒక పొలిటీషియన్ లీడర్. ఐ థింక్ ఆ టైంలో ఆయన ఈ అంబానీ వాళ్ళ నాన్నతో కూడా ఆయన వ్యాపారంలో పాల్గొన్నాడు, హీ వాజ్ ఎ బిజినెస్ మ్యాన్. కానీ తన ఇంట్లో వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే పచ్చి తాగుబోతు, వ్యభిచారి, ఇంట్లో భార్య ఉండగానే మరొక స్త్రీని ఇంటికే తీసుకొని వచ్చి తన భార్యకే టీ పెట్టమని చెప్పి ఆమెకి ఇవ్వమని చెప్పి అంత దుర్మార్గుడు. కానీ తన భార్య మేరీ అనుకుంటాను, ఆమె కేవలము చూపించిన మాదిరిని బట్టి, ప్రేమను బట్టి ఒకనొక సమయంలో పండిత్ ధర్మ ప్రకాష్ శర్మ ప్రభు యొక్క పాదాల చెంతకొచ్చి పశ్చాత్తాపడి బైబిల్ గ్రంథాన్ని చేతపట్టుకొని క్రీస్తుకు సాక్షిగా తయారవుతాడు, ఆయన భారతదేశ అనేకమైన ప్రాంతాలు తిరిగి ఆయన సువార్తను ప్రకటించేటప్పుడు ఆయన చెప్పిన మాట ఒకటే, నా భార్య నాకు సువార్తను ప్రకటించలేదు కానీ నా భార్య నాకు సువార్తను ప్రదర్శించింది తన జీవితము ద్వారా. ఎవరో ప్రకటిస్తే నేను మార్పు చెందలా, నా భార్య ప్రదర్శిస్తే క్రీస్తు పాదాలు చెంతకొచ్చాను, నేను ఒక తాగుబోతుని, తిరుగుబోతుని, వ్యభిచారిని అని చెప్పింది. సో ప్రభు నీకు అప్పగించిన పనిలో నువ్వు నమ్మకంగా ఉన్నావా సహోదరి? ఒకవేళ కఠినమైనటువంటి భర్త దగ్గర, కఠినమైనటువంటి గృహములో నువ్వు ఉన్నావా? ప్రభు నేను అక్కడికి వెళ్ళడానికి అనుమతించాడా? అయితే నీ పనింటో తెలుసా? నమ్మకముగా ఉండడమే. ఎందుకంటే కొంతమందికి సులభంగా ఉండే నేల అప్పగించబడుతుంది, కొంతమందికి గరుడుగా ఉండేటువంటి నేల, కఠినమైనటువంటి నేల అప్పగించబడుతుంది. ఇద్దరు పని దున్నడమే. అయితే నీకు కొంచెం కఠినమైన నేల ఇవ్వబడింది. అయితే ఆయన కృపా వాత్సల్యత ఏంటంటే సులభంగా ఉన్నటువంటి భూమిని దున్నడానికి వానికి ఒక పనిముట్టినిస్తే కఠినమైన భూమిని దున్నడానికి నీకు అనేకమైన పనిముట్లు ఇచ్చుంటాడు. బట్ దాన్ని నువ్వు ఐడెంటిఫై చేయలేకపోతున్నావంతే వాళ్ళకంటే నీకు కృప మరి ఎక్కువగా ఇవ్వబడుతుంది, కానీ నువ్వు దాన్ని ఐడెంటిఫై చేయలేకపోయావు అంతే. నువ్వు ప్రభువుని అడుగు, ప్రభా కఠినమైన భూమిని నేను దున్నేటువంటి విషయంలో ఉన్నాను, నా భర్త కానీ, నా అత్త కానీ, నా తరపు వాళ్ళు కానీ, నా కుటుంబంలో కానీ, నేను ఒక్కదాన్నే ప్రభు నమ్ముకున్నా, చుట్టుపక్కల వీళ్ళందరూ కూడా కఠినమైన నేలగా ఉన్నారు ప్రభు, నువ్వు పనిముట్లు ఇస్తానన్నావు కదా, అయితే తండ్రి మరి దీనికి అవసరమైనట్లుగా నాకు పనిముట్లు ఇవ్వు,
నేను ఓర్చుకోవడానికి, సహించటానికి, నీ ప్రేమను ప్రదర్శించటానికి నాకు కొంచెం ఓపికనివ్వు. నమ్మకముగా ఈ పొలాన్నంతటినీ దున్ని నీ చేతుల్లో పెట్టి నువ్వు అప్పగించిన పనిని నమ్మకముగా నేను పూర్తి చేయడానికి నాకు సహాయం చేయి ప్రభా అని నువ్వు ప్రార్థన చేసి ప్రభువును అడుగు. ప్రభు నీ ఎడల చూపించిన కృప ఏంటో చూపిస్తాడు, నీకు అప్పగించిన పనిముట్లేంటో చూపిస్తాడు. వాటి ద్వారా ఆ కుటుంబం మొత్తాన్ని ప్రభు కొరకు సంపాదించగలవా? ప్రభు కొరకు ఆ ఇంటిలో, ప్రభు కొరకు ఆ పేటలో, ప్రభు కొరకు ఆ గ్రామంలో ఒక సాక్షిగా నువ్వు ఉండగలవా? ఆలోచన చేయండి. క్రీస్తునందు ప్రేమించిన దేవుని బిడ్డలారా, గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడే ఇండుట ఆవశ్యకము, అవశ్యము. మీ చేతనైన, మూడో వచనం చదువుతున్నాను, మీ చేతనైనను, ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకును, నా యందు నాకు ఏ దోషమును కానరాదు. అయినను ఇందువల్ల నీతివంతుడుగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే. సో మీరందరు నన్ను కూర్చొని పౌలు అలాంటి వాడు కాదు, పౌలు మంచివాడు కాదు, అపోల్లో చాలా మంచివాడు, పౌలు కంటే అపోల్లో చాలా చక్కగా వాక్యం చెప్తాడు, పౌలు కంటే కేఫా చాలా ఎక్కువగా మంచిగా ప్రార్థన చేస్తాడు, కేఫా అందరితో బాగా కలిసిపోతాడు, పౌలు కఠినంగా ఉంటాడని చెప్పి మీరు నన్ను గురించి తీర్పు తీర్చమంటాడు, ఇది స్వల్ప విషయమే, నేను కాదన్నాను. అయితే మీకు ఒక విషయం తెలుసా, ఈవెన్ నన్ను గురించి నేను కూడా కరెక్ట్ గా విమర్శించుకోలేను. ఎందుకంటే నా దృష్టికి నేను కూడా చాలా సందర్భాల్లో మంచివాడుగానే కనబడతాను నేను. కానీ నన్ను నిజముగా, ఖచ్చితముగా నన్ను విమర్శించగలిగిన వాడు ప్రభు ఒక్కడే, ప్రభు ఒక్కడే. కాబట్టి క్రీస్తులందు నిలబడ్డారా, ఎవరో ఏదో నిన్ను అన్నారని, నీ మీద నింద వేశారని నువ్వు కుమిలిపోవద్దు. ఒకవేళ నువ్వు ఆ తప్పు చేస్తూ ఉంటే సరి చేసుకో. ఇఫ్ యు ఆర్ డూయింగ్ దట్ మిస్టేక్ వెన్ సమ్వన్ బ్లేమ్స్ యూ, కరెక్ట్ యువర్ సెల్ఫ్. ఒకవేళ నువ్వు ఏ తప్పు చేయకుండా నీ మీద నింద వేస్తే దాని గురించి నువ్వు చింతించొద్దు, దాని గురించి నువ్వు అనవసరంగా డిప్రెషన్ లోనికి లోన్ అయిపోవద్దు. ఎందుకని, నువ్వే తప్పు చేయనప్పుడు మనుషులు బహుశా దాన్ని ఐడెంటిఫై చేయలేకపోవచ్చు, వాళ్ళు పై స్వరూపాన్ని బట్టి నిన్ను జడ్జ్ చేయొచ్చు. కానీ విషయం ఏంటంటే, మనల్ని సరిగా జడ్జ్ చేసేటువంటి వాడు, మన పట్ల తీర్పునిచ్చేవాడు, మనల్ని విమర్శించేవాడు ప్రభువే. ఆ ప్రభు దినం నిలబడినప్పుడు ఆయన మన నమ్మకత్వాన్ని రుజువు చేస్తాడు. అప్పుడే కాదండి, ఈ లోకంలో నువ్వు ఏ తప్పు చేయకపోయినా నువ్వు ఒక దాని విషయమై నువ్వు విమర్శించబడ్డావా, నువ్వు నమ్మకంగా నిలబడు, సహనంగా నిలబడు, నువ్వు ప్రార్థనాపూర్వకంగా నిలబడు, నీ నమ్మకత్వాన్ని ప్రభువే బయలుపరుస్తాడు. ఏ నోటితో అయితే నిన్ను అవమానించారో ఆ నోటితోనే వారితో నీతో సమాధాన పడినట్లుగా ప్రభువు చేస్తాడు. అయితే నువ్వు నమ్మకంగా ఉండడం ప్రాముఖ్యం, నువ్వు నమ్మకముగా ఉండడం ప్రాముఖ్యం. కేవలం ప్రార్థన చేస్తే సరిపోదు. చాలా మంది ప్రార్థన అద్భుతంగా చేస్తారు, గంటల గంటల ప్రార్థన చేస్తారు, కానీ నిజంగా అక్కడ ఆ ప్రేమ, ఆ సహనము, ఆ ఓర్పు, ఆ నెమ్మదిని ప్రదర్శించే విషయంలో మాత్రం విఫలమైపోతూ ఉంటారు. సో కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ముందు నువ్వు నమ్మకంగా నిలబడు. అన్యాయంగా నీ మీద అపనింద పడితే దాన్ని ప్రభు చూసుకుంటాడు, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. కాబట్టి క్రీస్తునందు ప్రేమించిన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, మనల్ని విమర్శించేవాడు కేవలము ప్రభువు మాత్రమే, ప్రభువు మాత్రమే. నా యందు నాకు ఏ దోషమును కానరాదు. చాలా సందర్భాలు మనం అనుకుంటుంటాం కదా, నేను ఇప్పటిదాకా అలాంటివి ఏం చేయలేదండి, నేను అబ్బాయి ఇప్పటిదాకా నేను నో. కొంతమంది కూడా ఇలా అంటుంటారు, దేవా అసలు నేను ఏం తప్పు చేశాను దేవా, నాకెందుకు దేవా ఈ శిక్ష అంటే నాకు చాలాసార్లు నాకు నవ్వు వస్తుంది. ఆ పదం చాలా మంది దగ్గర విన్నాను నేను, ఏం తప్పు చేశానన్నా మరీ ఇంత శిక్ష నాకు అంటే. ఇక్కడ వాళ్ళ దృష్టిలో ఏంటో తెలుసా, వాస్తవానికి నేనేం తప్పు చేశానో, నాకు ఇంత అంటే, నాకు ఇంత శిక్ష అంటే, వాళ్ళ దృష్టిలో పక్కనోడితో పోల్చుకుంటే నేను చాలా మేలన్నా అసలు వాళ్ళు, కానీ వాళ్ళు బాగున్నారే, అది వీడి బాధ. ఇండైరెక్ట్ గా వాడు నాకంటే అంత ఘోరంగా జీవించాడు, కానీ వాడు బాగున్నాడు, నేను వాడికంటే ఎంత మంచివాడిని, మరి నాకెందుకు ఈ కష్టం అనుకున్నది నీ కాన్సెప్ట్. క్రీస్తునందు ప్రేమ, నువ్వు వాంతో పోల్చుకుంటున్నావు, కానీ దేవుడు నిన్ను వాంతో పోల్చుకోవడం వల్ల, దేవుడు నిన్ను తన వాక్యంతో పోలుస్తున్నాడు. వాక్యంతో పోల్చినప్పుడు దేవుని ఎదుట నువ్వు నిరపరాధిగా నువ్వు కనబడుతున్నావు. అయితే ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకో, నువ్వు అపరాధిగా కనబడినప్పుడు కూడా ఆయన్ని జీవితంలో అనుమతించింది. పనిష్మెంట్ కాదు, పనిష్మెంట్ గానైతే నువ్వు తట్టుకోలేవు, గుర్తుంచుకో. ఇఫ్ దట్ ఈజ్ ఎ పనిష్మెంట్ యూ కెనాట్ బేర్. ఆయన ఇక్కడ నిన్ను చేస్తుంది కేవలం క్రమశిక్షణ మాత్రమే, డిసిప్లిన్ మాత్రమే. నువ్వు అపరాధిగా కనిపించినప్పుడు ఆయన నిన్ను డిసిప్లిన్ చేస్తున్నా. డిసిప్లిన్ చేసే సమయంలో ఖచ్చితంగా ఒక తల్లి గాని తండ్రి గాని టీచర్ గాని కర్ర పట్టుకోవడం అది సహజం. ఆ కర్రను ఉపయోగించడం సహజం. ఆ కర్రతో వాళ్ళు నిన్ను కొట్టిన ప్రతిసారి అనవసరంగా మీ డాడీ నిన్ను కొడుతున్నాడు అనుకుంటున్నావా, మమ్మీ నిన్ను కొడుతుంది అనుకుంటున్నా, తిడుతుంది అనుకుంటున్నావా? దట్ ఈస్ నాట్ పనిష్మెంట్, దట్ ఈస్ డిసిప్లిన్. రెండోసారి ఆ పని చేయకూడదు, ఇది తప్పు అని నీకు తెలియచేయడానికి. దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు అనుకోవద్దు, దేవుడు శిక్షించడం ప్రారంభిస్తే నువ్వు తట్టుకోలేవు, నువ్వు తట్టుకోలేవు. దేర్ ఈజ్ అ టైం ఫర్ దట్, బట్ ఈజ్ అ డిసిప్లైనింగ్. ఎందుకు? టు కరెక్ట్ యూ, నిన్ను కరెక్ట్ చేయడానికి, నిన్ను నిలువ పెట్టడానికి, నిన్ను సరిచేయడానికి. ఇది ఆయన ప్రేమతో చేస్తున్నాడే కానీ నీ మీద కోపంతో, అసహ్యంతో, ద్వేషంతో కాదు. ఎందుకంటే మనం అనుకుంటుంటాం కదా, మనకు వచ్చిన సమస్యను బట్టి ఏమనుకుంటాం అంటే, దేవునికి మా మీద ఇంత కోపం ఎందుకో, దేవునికి మా మీద ఇంత ద్వేషం ఎందుకో. ద్వేషంతో కాదండి, కోపంతో కాదండి, ప్రేమతో నిన్ను సరిచేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అది నువ్వు అర్థం చేసుకోగలిగితే, నీకు ఆ మెచ్యూరిటీ వస్తే, దేవుని జీవితంలో ఏమనుమతించాడో దాన్ని అంగీకరిస్తావు. దాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి నిందించవు, దేవుని మీద అలగవు, దేవుణ్ణి విమర్శించవు. కాబట్టి క్రీస్తునందు ప్రేమటువంటి దేవుడిలారా జ్ఞాపకం చేసుకోండి, మనలో మనకి ఏ దోషము కానరాదు, కానీ దేవునికి కనబడుతుంది. దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని విమర్శిస్తాడు. అయితే మనం నిజముగా విమర్శించే దినం ఒకటి ఉంది, అది తీర్పు దినము. ఆ తీర్పు దినమున నువ్వు విమర్శ నుంచి తప్పించుకోవాలంటే ఇప్పుడు నిన్ను నీవు విమర్శించుకో. అందుకోసమే కొరింథీ సంఘానికి రాసిన ఇదే మొదటి పత్రిక 11వ అధ్యాయం ప్రభు బల్లారాధన గురించి మాట్లాడుతూ, తను తాను విమర్శించుకుని వాడు ధన్యుడు, రేపు వాడు విమర్శ నుంచి తప్పించుకొను అని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రతి దినము నిన్ను నువ్వే విమర్శించుకో, ఇతరులను విమర్శించడం కాదు. ప్రతి దినము రాత్రి నిద్రపోయడానికి మునుపు నిన్ను నువ్వే విమర్శించుకో. ఈరోజు నువ్వు ఎలా జీవించావు, ఏం మాట్లాడావు, ఎలా మాట్లాడావు, ఎవరితో ఎలా ప్రవర్తించావు, ఎవరితో ఎలా నడుచుకున్నావు, రహస్యంగా ఏం చేసావు, బహిరంగంగా ఏం చేసావు, నిన్ను నువ్వే విమర్శించుకొని ప్రతి రాత్రి నీ పడకకు వెళ్లడానికి మునిపే పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకొని మరుసటి దినాన ప్రభు కృప అనుగ్రహిస్తే లేచి ప్రభుకి స్తుతి చెల్లించు. ప్రతి దినము మనల్ని మనమే విమర్శించుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. 5వ వచనం చదువుతున్నాం, కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి, ఆయన అంధకారమందుల రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలను బయలుపరచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. క్రీస్తునందు ప్రభు దేవుడారా, ఒక దినముంది, అది ప్రభు దినము. ఆ ప్రభు దినమున ఆయన ఖచ్చితంగా ప్రతి వానికి తీర్పు తీరుస్తాడు. ఎవరు తప్పించుకోలేరు. హృదయంలో ఉన్న ప్రతి ఆలోచనని ఆ రోజు ఆయన బయటకు తీసుకొని వస్తాడు. ఎవరికి తగినట్లుగా వారి మెప్పుకు తగినట్టు ఫలాన్ని ఆయన వాళ్ళకి ఇస్తాడు. కాబట్టి ఈ లోపలే నువ్వు అనవసరంగా కూర్చొని ఇతరులను తీర్పు తీర్చొద్దు. ఈ లోపే నువ్వు కూర్చొని నా భార్య అట్టాంటిది, మా అత్త ఇట్టాంటిది, మా అమ్మ ఇట్టాంటిది, మా ఆయన ఇట్టాంటోడు అని నువ్వు తీర్పు తీర్చొద్దు. ఒకవేళ వాళ్ళు వినాశనం అయిపోతున్నారు అనుకుంటే వాళ్ళని గురించి విమర్శించొద్దు, కానీ వాళ్ళ గురించి విజ్ఞాపన చెయ్యి. విమర్శించాలనుకుంటే నిన్ను నువ్వు విమర్శించుకో. కానీ ఎదుటి వ్యక్తిని విమర్శించేటువంటి అధికారం, హక్కు, ఎదుటి వ్యక్తికి తీర్పు తీర్చే హక్కు మనకు లేనేలేదు. కాబట్టి నేను ముగిస్తున్నాను. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా ప్రభుకు సేవకులముగా, నమ్మకమైనటువంటి పనివారముగా, నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకులముగా ఉంటూ నమ్మకత్వాన్ని ప్రభు మనకిచ్చినటువంటి ఆజ్ఞ విషయంలో నెరవేరుస్తూ ఆయనను గురించి ఇతరులకు ప్రకటిస్తూ ప్రకటించే అవకాశము లేకపోతే నీ జీవితము ద్వారా ప్రదర్శిస్తూ ఇతరులను తీర్పు తీర్చకుండా ఆయన ఒకవేళ నీ జీవితంలో క్రమశిక్షణ చేస్తుంటే దాన్ని అంగీకరించి అది శిక్ష అని దేవుని మీద అలగకుండా ఒక దినాన మన హృదయంలో ప్రతి ఆలోచనని ఆయన విమర్శ దినమున బయటకు తీసుకొని దాని తగు మెప్పుని
ఫలితాన్ని ఇస్తాడని గుర్తెరిగి హృదయంలో భయము కలిగి ఆధ్యాత్మిక జీవితంలో పరిపక్వత కలిగి ఎదిగి ఫలించటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తిరిగి సమయాన్ని నేను అధ్యక్షుల వరకు అప్పగిస్తున్నాను.